సందేశమే ఆదేశం. భగవాన్ బాబావారి దివ్య ప్రబోధలపై శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి విశ్లేషణ.
సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తురియాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్నిశైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయీశ్వరం ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మే పరమమమాహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ కోటి సమితి సంకల్పించినటువంటి సత్యసాయి భగవాన్ యొక్క సందేశామృతం అనబడేటువంటి ఒక పాంచాహ్నిక కార్యక్రమాన్ని స్వామి సంకల్పంతో, స్వామి ఆశీర్వచనంతో, అనుగ్రహంతో, కరుణతో ఈ చల్లని సాయం వేళ ప్రారంభం కాబోతున్నది. కర్తస్వామి, కర్మస్వామి, క్రియస్వామి, మనం ప్రేక్షకులం, వీక్షకులం, పాత్రధారులమే తప్ప స్వామి యొక్క సందేశాన్ని ఈ ప్రపంచానికి అందించటమని మాత్రమే కాక మనందరం కలిసి పంచుకునేటువంటి ఈ సత్రయాగానికి స్వామి అనుగ్రహం మహామృత వృష్టి వలె మనకు లభించుగాక. కోకిల కామిని మధుర కూజిత కోమల వాయు వీచి సంజాకపిశమ్ములైన జడలల్లిన జీబులలోన తాండవ శ్రీకమనీయ జాహ్నవి ధరించిన దేవుని గేహ రూపమాలాకృతి మందహాస కలితాననమాకు ప్రసన్నమయ్యేడున్. మందహాస కలితాననమాకు ప్రసన్నమయ్యేడున్. వాగ్దేవి సంగీత సాహిత్య సమలంకృతమైనటువంటి పలుకు తల్లి సరస్వతీదేవి యొక్క ప్రసన్నత అనుగ్రహం మనకు గనక ఉన్నట్లయితే జరిగేదంతా పరమాత్మ సాయి జరిపిస్తారు. నిజానికి ఈ సంవత్సరం అంతా కళాకారుల సంవత్సరం. అయితే కళాకారుల సంవత్సరం అంటే కళాకారులకి జ్ఞానలక్ష్మి, ధనలక్ష్మి ఇద్దరూ సమానంగా లభిస్తారు అని అర్థం. జ్ఞానం వైపు గనక అడుగు వెయ్యగలిగితే ధనం దానంతటది వెనక్కు వస్తుంది. ధనం వెనక కళాకారుడు పరిగెత్తినట్లయితే ధనమే వస్తుంది, జ్ఞానం రాదు. కాబట్టి కళాకారుడు కాని, సాధకుడు గాని, భక్తుడు గాని, యోగి కావలసిన వాడు కాని దేనిని ఆశ్రయించాలి? పరమాత్మ అనుగ్రహించినటువంటి జ్ఞానాన్ని ఆశ్రయించాలి. జ్ఞానము అంటే భగవత్తత్వమే. ఈ భగవంతుడికి కూడా తత్వం ఉన్నదా అంటే తత్ అదై ఉన్నాడు, తానే బ్రహ్మమై ఉన్నాడు. బ్రహ్మము కంటే భిన్నం ఈ ప్రకృతి కాదని, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా అండం మొదలు బ్రహ్మాండం వరకు కూడా పరమేశ్వరుడి యొక్క దివ్య లీలావిలాసంగా ఎవరైతే భావన చేస్తారో, ఆ భావనలో ఎవరు నిలకడ చెంది ఉంటారో, ఎవరు తమ జీవితాన్ని, సర్వాంగీణమైనటువంటి దేహాన్ని, మనస్సుని, బుద్ధి చాతుర్యాన్ని అన్నింటినీ కూడా పరమేశ్వరోన్ముఖంగా నడిపిస్తారో వారు నిజమైనటువంటి సాధకులుగా తమ జీవితాన్ని ధన్యవంతం చేసుకుంటారు. పరమేశ్వరుడు మూడు పాయలుగా జాతిని నడిపిస్తాడు. ఒకటి ఉపదేశం, అది దీక్షాగురువు చేసేటువంటి పని. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ అనబడేటువంటి మహామంత్రాలని ఒక వ్యక్తికి సాధన కోసమే ఇచ్చి, ఈ మంత్రం చదువుకో, నీకు ప్రాపంచికంగా కలుగుతున్నటువంటి దుఃఖాలన్నీ శమిస్తాయి అని చెప్తే అది ఉపదేశం. రెండవది ఆదేశమిచ్చే గురువు ఉంటాడు, నువ్వు ఇలాగే చెయ్యాలి, ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే నువ్వు ముక్తి మార్గంలోకి వెళ్లగలుగుతావు అని. ఈ ఉపదేశము, ఆదేశము ఈ రెండింటికి అతీతంగా నిరంతరము శ్రవణం చేస్తూ మననం చేస్తూ నిధిధ్యాసనం చేస్తూ ఉండేటువంటి నవవిధ భక్తి మార్గాలలో తొలి మూడు ఏకమై మిళితమై ఒక్కటై త్రిపుటి అయి భాషించేటువంటిదే సందేశం. సందేశము అంటే ఈ ప్రపంచానికి మార్గోపదేశనం. ఎటువంటి మార్గం అంటే అది ధర్మ మార్గం, అది సత్యమార్గం, అది కర్మ మార్గం, అది జ్ఞానమార్గం, అది ప్రేమ మార్గం. ఇన్ని మార్గాలున్నా, ఇన్ని సందేశాలు వాగ్రూపంలో భగవంతుడు మనకిచ్చినా, వాక్కు కాకుండా కూడా సందేశమిచ్చినటువంటి మహాత్ములు చరిత్రలో మనకు ఎంతో మంది ఉన్నారు. అందులో ప్రధానంగా మనం దక్షిణామూర్తిని తలుచుకుంటాం. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వ యువానం అంటాం. అంటే నిత్యయవ్వన విలసితమైనటువంటి సద్భావనలతో కూడి ఉండి మౌనము ద్వారా ఏ రకమైన వాక్కుని కూడా వాడకుండా వినియోగించకుండా మౌనవ్యాఖ్య ద్వారా బ్రహ్మమును ప్రకటన చేసేటువంటి వాడు ఒక గురువుగా భావన చేసినట్లయితే ఆయన దక్షిణామూర్తి. ఈ దక్షిణామూర్తి యొక్క భావాన్ని డీకోడ్ చేసుకుని, అంటే మనకు కావలసిన రీతిలో సమన్వయం చేసుకోవటానికి జ్ఞానమూర్తి అయినటువంటి హయగ్రీవుడు మరొక ఉపదేశకారుడు. ఈ దక్షిణామూర్తి హయగ్రీవుడు ఇద్దరూ కలిసి ఒక గురుస్వరూపంగా గనక వచ్చినట్లయితే నా అనుభవంలో అది పరమాత్మ సత్యసాయి భగవానుడే, మరెవరో కాదు. సుమారుగా 86 సంవత్సరాల అవనీ సంచారంలో 72 సంవత్సరాలు సత్యసాయి భగవానుడు బోధాకృతి చెప్తూనే ఉన్నారు. ఈ 72 ఏళ్లలో చివరి 8 సంవత్సరాలు, అంటే 2003 నుంచి 2011 వరకు స్వామి మాట్లాడింది తక్కువ. మౌనభూమికలోనే సంచారం చేస్తూ మాట్లాడినన్నాళ్లు చేసిన దానికంటే మౌనంగా ఉన్న కాలమంతా కూడా జగజ్జేగీయంగా ఒక సనాతన ఆర్ష భారతీయ వైదిక ధర్మాన్ని, ప్రపంచం సృష్టి అనేది ఎక్కడ ఉన్నదో అక్కడిదాకా సర్వవ్యాపకం చేసింది పరమాత్మ సాయి. కనుకనే ఆయన సర్వదేవత అతీత స్వరూపంగా మనందరి చేత ప్రార్థింపబడి, కీర్తింపబడి, ఉపాసింపబడి, ధ్యానింపబడి ఒక నిశ్చల నిర్మల నికామ నికేతన నిరంజన స్థాయిలో ఆవిష్కృతమైనటువంటి మహాపరిసత్యమే స్వామి. అయితే స్వామి ఉపదేశం చేసిన దాఖలాలెక్కడా చరిత్రలో లేవు. ఎవరినో పిలిచి నువ్వు రామమంత్రం చేసుకో, కృష్ణమంత్రం చేసుకో, నారాయణ మంత్రం చేసుకో, నమశివాయ చేసుకో, లేకపోతే ఓం శ్రీ సాయిరామ్ అనుకో అని ఎవరికీ ఎప్పుడు ఆయన చెప్పలేదు. కనుక స్వామి ఉపదేశం చేసిన వారు కాదు, దీక్షాగురువు కాదు. మరి ఆదేశం ఇచ్చారా, ఇది ఇలాగే చెయ్యాలి అని చెప్పారా? స్వామి మాటల్లోనే నేను ఏదో ఒక కొత్త సిద్ధాంతాన్ని కాని కొత్త విషయాన్ని గాని చెప్పటానికి వచ్చిన వాణ్ణి కాదు. ఉన్నదానిని సనాతనంగా అనాది నుంచి ఉన్నటువంటి దానిని పునః మళ్లీ మీకోసం గుర్తు చేసి మిమ్మల్ని సన్మార్గంలో నడిపించటానికి వచ్చానే కాని నాకు సర్వమతములు సమ్మతమే అన్నటువంటి సమతావాదమే సత్యసాయి భగవానుడు. మరి అటువంటి స్వామి ఉపదేశము ఇవ్వలేదు, నిజానికి ఆదేశము ఇవ్వలేదు, సందేశమిచ్చారా? ఇచ్చారు. స్వామే ఇచ్చారా సందేశం? స్వామి కంటే ముందు ఎవరూ ఇవ్వలేదా? స్వామి కంటే ముందు అనేక అవతారాలు ఈ ప్రపంచంలోకి వచ్చినాయి, ప్రధానంగా భారతదేశంలో. ఆసేతు సీతాచలం కూడా ఒక మహాపవిత్రమైనటువంటి క్షేత్రం కాబట్టి భారతదేశం అంటే ఒక క్షేత్రం. క్షేత్రము అంటే ఆత్మభూమిక, హృదయ గుహ. అక్కడ కర్మ, భక్తి, యోగ, జ్ఞాన అనబడేటువంటి 4 యోగాలు ఏకకాలంలో తెలియకుండానే ఉపాసన జరుగుతూ ఉంటాయి. అందున వింధ్యపర్వతాలకి అవతల రామకృష్ణ అవతారాలు 2 వస్తే వింధ్యపర్వతాలకి ఇవతల ఏర్పడినటువంటి వచ్చినటువంటి ప్రప్రథమ పూర్ణ మహాపరిపూర్ణ దత్తావతారం సత్యసాయి భగవానుడు. ప్రప్రథమ ఆంధ్రదేశానికి మాత్రమే కాదు, సర్వ ప్రపంచానికే కూడా. నిజానికి దత్త అవతారాలు 3 ప్రధానంగా. అందులో మొట్టమొదటి అవతారం శిరిడీబాబా అయితే, 2వ అవతారం ఆంధ్రదేశంలో ప్రథమంగా వచ్చింది గనక దానిని ప్రథమ పూర్ణ దత్తావతారం అందాం. అంతేకాదు, సత్యసాయి భగవానుడి కంటే ముందు శ్రీదత్తుడు ఒక అంశారూపంగా ఇక్కడే ఆంధ్రదేశంలోనే ఈ అవతార పరిక్రమ ప్రారంభమైంది. ఎవరితో? శ్రీపాద శ్రీవల్లభుడితో, పిఠాపురంలో. కాబట్టి ఇదంతా దత్తభూమి, ఇది ఉదాత్త భూమి. ఈ భూమికలో రామకృష్ణ అవతారాల సందేశాలు కాసేపు మనం పక్కన పెట్టి విచారణ చేసినట్లయితే, అగస్త్యుల వారు వింధ్యపర్వతాలను దాటి వస్తున్నటువంటి వేళకి వింధ్యపర్వతాలు అతిశయించి ఉన్నాయి, గర్వించి ఉన్నాయి. ఎట్లా గర్వించినాయి అంటే, మేరువుని దాటాలి అని, సూర్యుణ్ణి గనక అడ్డుకున్నట్లయితే మేరువుని తాను దాటినట్లు బలాఢ్యమైనటువంటి మహాపర్వతంగా కీర్తింపబడతానన్న ఒక కాంక్షతో వింధ్యపర్వతం నిట్ట నిలువున పెరిగిపోతున్నటువంటి వేళ అగస్త్యుల వారు జ్ఞానదృష్టితో ఆ దృశ్యాన్ని ఊహించి తాను ఆ వింధ్యపర్వతాల దగ్గరకు వెళ్లి ఒక మాట చెప్పారు. ఏమని అంటే, ఇదిగో నేను దక్షిణాపథానికి వెళుతున్నాను, మళ్లీ నేను తిరిగి వచ్చేలోగా నువ్వు పెరగకుండా ఉండు, తర్వాత నీ విషయం చూస్తాను అనగానే అగస్త్యుల వంటి జ్ఞానమూర్తి యొక్క మాటను విశ్వసించి ఒక అమూల్యమైనటువంటి అపారమైనటువంటి నమ్మకంతో వింధ్యపర్వతం పెరగటం ఎదగటం ఆగిపోయింది. అగస్త్యుల వారు వింధ్యపర్వతాలు దాటి ఆంధ్రదేశాన్ని దాటి శ్రీలంక దాకా, అంటే ఆంధ్రదేశమంతా జ్ఞానస్వరూపంగా ఆయన పరచుకుని ఉన్నారు. నిజానికి ఆంధ్రదేశమే కాదు, దక్షిణాపథమంతా కూడా. సరే, ఇది ఇలా జరుగుతున్నది. ఈ సందర్భం ఎప్పుడు అంటే, త్రేతాయుగంలో రామరావణ సంగ్రామం జరిగే వేళకే అగస్త్యుల వారు దక్షిణాపథం చేరుకున్నారు. రామరావణ సంగ్రామం జరుగుతున్నది, రావణుడు హతుడు కావటం లేదు. ఎంత ప్రయత్నించినా రాముడికి మానవీయమైనటువంటి ఒక స్పృహ కలిగి, ఈ రావణ సంహారం జరుగుతుందా, నా వల్ల అవుతుందా అని ఒక మనోవైక్లవ్యం ఏర్పడినప్పుడు, రామరావణ మహాసంగ్రామాన్ని దర్శనం చేయాలని వచ్చినటువంటి 30 ముక్కోటి దేవతలు కూడా అగస్త్యుల వారిని ప్రార్థించినాయి. ఏమని అంటే, అగస్త్య మహాముని, మీరు శ్రీరామచంద్రుడి దగ్గరకు వెళ్లి ఏదైనా మంత్రోపదేశం చేసి రాముడికి కావలసినటువంటి శక్తిని మీరిచ్చి రావలసింది అని. అప్పుడు అగస్త్యుల వారు నేల మీద దిగి రాముల వారి దగ్గరకు వెళ్లి ఆ సాయంత్రం ఒక మంత్రాన్ని ఉపదేశనం చేశారు. రామా, ఈరోజు రాత్రంతా ఉపవసిస్తూ ఈ మంత్రాన్ని ఉపాసన చేయి. ఈ ఉపవాసము ఉపాసన రెండూ కలిమి బలిమిగాని ఎందు ప్రవేశించి మహత్పూర్ణమైనటువంటి జగత్కళ్యాణకారకమైన జగత్శోభితమైనటువంటి జగదానందకారకమైనటువంటి రావణ సంహారం జరుగుతుంది, ధర్మం నిలబడుతుంది రామా, నీవు ఉపాసన చేయన్నాడు. ఆ ఉపాసనకి అనువైనటువంటి మంత్రమే ఆదిత్య హృదయంగా ఇవాళ మన చేతుల్లో ఉంది. కాబట్టి దీని మూలకర్త ఎవరు అంటే అగస్త్యుల వారు. ఇంతలోకే కాశీలో వేదవ్యాసుల వారు ఒకనొక రోజున భిక్షాటన చేస్తున్నటువంటి సమయంలో ఆయనకు ఆ రోజున భిక్ష దొరకలేదు. ఎప్పుడైతే భిక్ష దొరకలేదో ఆయన మనస్సులో ఒక్కసారి అన్నపూర్ణాదేవిని శపించాలి అని అనుకున్నాడు. అన్నపూర్ణాదేవిని శపించాలి అన్న ఆలోచన రాగానే కాశీ విశ్వనాథుడు చెలించిపోయినాడు. సాక్షాత్ భగవాన్ అనిపించుకున్నటువంటి జ్ఞానైకమూర్తి, వేదాల అన్నింటినీ పరిష్కారం చేసి వేద విభజన చేసినటువంటి వేదవ్యాసుల వారు, 18 పురాణాలు ప్రపంచానికి అష్టాదశ పురాణాలుగా అందించిన వారు, విష్ణు సహస్రనామాన్ని ప్రపంచానికి ఇచ్చినవారు, భగవద్గీతని ఈవేళ యోగ మార్గంగా యోగశాస్త్రంగా కలియుగానికి అందించినటువంటి వ్యాసుల వారి మనస్సులో కూడా కేవలం ఒకరోజు భిక్ష గనక దొరక్కపోయినట్లయితే లోపల ఉన్నటువంటి అహంకారము ఆగ్రహము ఎట్లా బయటికొస్తాయో నిరూపించేటువంటి ఒక సన్నివేశం. ఎప్పుడైతే ఈయనకి ఆలోచన లోపల పొటమరించిందో విశ్వనాథుడు శపించాడు, నీవు కాశీని విడిచి మరుక్షణమే ఇక్కడి నుంచి వెళ్లిపోవలసింది అంతే. వేదవ్యాసుల వారు సాక్షాత్ భగవత్స్వరూపులు గనక జ్ఞానదృష్టితో ఆలోచన చేశారు. ఆలోచన రావటం పని చెయ్యటం కంటే పరమ పాపం. మన లోపల ఆలోచన స్థాయిలోనే దాన్ని సంస్కారం చేయాలి, సంహరించాలి, నిర్మూలన చేయాలి, నిగ్రహించాలి. అప్పుడు అనుకున్నారు, మరి నేను ఎక్కడికి వెళ్లాలి అని. ఆయన స్మృతిపథంలో జ్ఞానదృష్టిలో ఏర్పడిన ప్రదేశమే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ద్రాక్షారామం. చూడండి, శ్రీదత్తుడు ఈస్ట్ గోదావరి జిల్లా పిఠాపురం, వేదవ్యాసుల వారు ఎన్నుకున్న ప్రదేశం ద్రాక్షారామం. వేదవ్యాసుల వారే అక్కడికి వస్తున్నప్పుడు వారికి ఎవరు స్వాగతం పలకాలి? ఆయనతో సమానుడన్నా పలకాలి, ఆయన కంటే అధికుడన్నా పలకాలి. అప్పుడు అగస్త్యుల వారు వేదవ్యాసుల వారి కంటే ముందే దక్షిణాపథానికి చేరుకున్నారు. ఈ దక్షిణాపథానికి చేరుకుని దక్షిణాపథం నుంచి ద్రాక్షారామ ప్రవేశం చేశారు. వేదవ్యాసుల వారిని సాదరంగా, సప్రేమకంగా, పరిపూర్ణంగా, హృదయంగమంగా ఆహ్వానం చేశారు. చేసేయగానే వేదవ్యాసుల వారు, అగస్త్యుల వారు ఇద్దరు కుశల ప్రశ్నలు వేసుకుంటూ, మీరెట్లా ఉన్నారంటే మీరెట్లా ఉన్నారని, ఎన్నాళ్లేంది మీ దర్శనమైందని ఒకరినొకరు పలకరించుకుంటూ, ఆత్మీయ స్పర్శారేఖతో ఆనంద తాండవం చేస్తున్నటువంటి మనస్సు ఉన్నటువంటి వేళ అగస్త్యుల వారు అడిగారు, కాశీలో మీ సమయం ఎలా గడిచింది వ్యాసమహాముని అని అడిగితే వ్యాసుల వారన్నారు, ఏం చెయ్యను, సిద్ధాన్నం చేతికొచ్చే సమయానికి చేజేతులా జార్చుకున్నాను, అదుగో తత్ఫలితంగా ఇక్కడికి క్షేత్రానికి రావలసి వచ్చింది అని ఇదంతా చెప్పారు. అదే సమయంలో వేదవ్యాసుల వారు కూడా అడిగారు, మీరు చాలా కాలం కాశీలో ఉన్నారే, మీరు కాశీలో ఎలా గడిపేవారు, మీ ఉపాసనా మార్గమేమిటి, మీరు ఎవరి నుంచి ఏదైనా ఉపదేశం పొందారా, మీరెవరికైనా ఏదైనా చెప్పారా, ఆ కాలం ఎంత ఎట్లా గడిచింది అని అడిగితే అగస్త్యుల వారు పరమానంద భరితమైనటువంటి ఒక మనస్సుతో, ఆనందంబున అర్ధరాత్రమున చంద్రాలోకముల్ కాయంగా నానాసైకత వేది కలన్నల్ దిక్కులన్ కాశీనాథున్ తరుణేందుశేఖరు శంభున్ శ్రీకంఠు నిన్ పాడెదన్ మేనెల్ల పులకాంకుర ప్రకరముల్ నిండార మిన్నేటిలో. ఏం లేదు అర్థం, అర్ధరాత్రి కాశీక్షేత్రమంతా కూడా చంద్రుడి యొక్క పూర్ణిమా మాలికలన్నీ వెన్నెల వెలుగులై వెలుగులు దారాలు దిగుతున్నటువంటి వేళ, కాశీక్షేత్రం వెన్నెల స్నానమాడుతున్నటువంటి వేళ, నేను నా భార్య లోపాముద్ర కలిసి నానా సైకత వేదికలన్ ఒక్కొక్క ఇసుక తిన్నె మీద కూర్చొని, ఆ క్షణంలో సర్వ ప్రకృతి కూడా నిద్రాగతమై ఉన్నటువంటి వేళ గనక నాలుగు వైపులా పరమేశ్వరుణ్ణి కీర్తిస్తూ ఉంటే మా శరీరం మీద వెంట్రుకలు నిక్కబుడుచుకున్నాయి. అంత పారవశ్యంతో, ప్రేమాతిశయంతో మేం భగవద్నామ సంకీర్తన చేశాం. ఎలా తెలుసును అంటే, ఆ క్షణంలో గంగ నిస్తంద్రమందిరంగా ప్రవహిస్తున్నది. ఏ రకమైన అలజడి లేదు, ఆందోళన లేదు, ఉద్ధృతి లేదు, ఆదృతి లేదు, గతి లేదు, ఏమీ లేదు. ఆ సన్నగా పారుతున్నటువంటి స్వచ్ఛ గంగాజలాలలో మా శరీరం మీద నిలబడినటువంటి వెంట్రుకలన్నీ కూడా దానిలో ప్రతిఫలించినాయి. అంత ఆనందాన్ని పొందాం. మిన్ను మన్ను, ఇటు గంగా అటు ఆకాశం, అంతా ఒక్కటై సర్వం కల్విదం బ్రహ్మ అన్నటువంటి ఒక భావాన్ని మేమిద్దరం ఆనందంగా అనుభవించాము వ్యాసమహాముని అన్నారు అగస్త్యుల వారు. ఇది ఆంధ్రదేశం చేసుకున్న పుణ్యం. ఇవాళ మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఈ ఆంధ్రదేశంలో రామావతారం రాలే, రాముడు ఇక్కడ పూజింపబడ్డాడు. కృష్ణావతారము వింధ్యపర్వతాలకు అవతలే వచ్చింది, కృష్ణుడు ఇక్కడ ఆరాధింపబడ్డాడు. కానీ ఈ సర్వదేవత అతీతమైనటువంటి ఒక స్వరూపం మాత్రం ఆంధ్రదేశంలో ఏర్పడింది. ఇది జాతి చేసుకున్న అదృష్టం. పోయిపోయి ఎక్కడ అంటే, ఆంధ్రదేశం అంచున ఇటు తమిళనాడు, అటు కర్ణాటక, ఆ కూడలి ఎక్కడైతే ఆ త్రికూట స్థానం ఏదైతే ఉన్నదో ఆ పుట్టపర్తిలో స్వామి ఆగమించారు. ఆ ఆగమమంతా నిగమాగమంగా వచ్చారు. వేదము ఆయనే, వేదాంతము ఆయనే, వేదము ఆయనే, ఉపనిషత్తు ఆయనే, ఇతిహాసము ఆయనే, చరిత్ర ఆయనే, పురాణము ఆయనే, సర్వము ఆయనే. కనుక సర్వదేవత అతీత స్వరూపమే కాక సర్వశాస్త్రములకు మూలమైనటువంటి బ్రహ్మ విద్య ఏదైతే ఉన్నదో, ఆత్మవిద్య ఏదైతే ఉన్నదో, అదే సత్యసాయి భగవానుడుగా సాకారం చెందింది. అందుకనే స్వామి ఎన్నడూ నేను దేవుణ్ణి అని చెప్పలేదు. ఏమన్నారు, అహం సత్యబోధకః, నేను సత్యాన్ని చెప్పటానికి వచ్చినవాణ్ణి అన్నారు. ఇది ప్రప్రథమ సందేశం. సత్యమేమిటో బోధించాలి, సత్య మార్గం ఏమిటో చెప్పాలి. సత్యమార్గంలో ఉంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష అనబడేటువంటి మిగిలినటువంటి చతుర్విధ పురుషార్థాలు కూడా సత్యాన్ని ఆశ్రయించి ఎట్లా ఉంటాయో చెప్పటానికొచ్చాను. సతతము ఉండేదే సత్యమని, దేనికి మరణం లేదో, దేనికి పుట్టుక లేదో, దేనికి ఎదుగుదల లేదో, షడూర్మములతో, షడ్వికారములతో, షడ్విర్గములతో ఏర్పడినటువంటి ఈ పాంచభౌతిక దేహంలో ఇవి ఏమీ లేనటువంటి ఒక సర్వాత్మ బిందువుగా పూర్ణంగా, ధవళంగా, తరళంగా, సరళంగా, స్వచ్ఛంగా, అచ్చంగా, ఆత్మగా ఉన్నది అనేటువంటి ఆ భావన చెప్పడానికి వచ్చిన అవతారమే నేను అని స్వామి ప్రకటించారు. ఆయన ఎవరో సత్యబోధక అని అనలేదు, స్వామి అన్నారు. అయితే స్వామి కంటే ముందు అనేక అవతారాలు వచ్చినాయని మనం చెప్పుకున్నాం. నిజానికి నారాయణావతారాలు 22. ఆ 22లో 21 అవతారాలు వచ్చేసినాయి, కళారూపాలుగా, అర్చావతారాలుగా, అంశావతారాలుగా, ప్రభావావతారాలుగా, ప్రసవావతారాలుగా, ఆవేశావతారాలుగా, అనుప్రవేశావతారాలుగా. ఎన్నెన్ని రకాలుగా భగవంతుడు రావచ్చునో అన్ని రకాలుగా ఈ ప్రపంచంలోకి వచ్చి ఈ ప్రపంచాన్ని ధర్మ మార్గంలో నిలబెట్టింది పరమేశ్వరుడు యొక్క తత్వమే. అయితే ఈ 21 అవతారాలలో ప్రధానంగా దశావతారాలను మనం చెప్పుకుంటాం. సనక సనందనాది మహర్షులు సైతము అవతారమూర్తులే, కానీ ఈ 10 అవతారాలలో పూర్ణావతారాలు 2గానే నిర్ణయింపబడ్డాయి. ఒకటి రామ, రెండవది కృష్ణ. శ్రీరామ శ్రీకృష్ణ అవతారాలు రెండు కూడా మానవ దేహాన్ని ధరించి రెండు డిఫరెంట్ డైనమిక్స్ లో ఆవిష్కృతమైనటువంటి 2-డైమెన్షనల్ అవతారాలు ఏదన్నా ఉన్నాయి అంటే అవి రాముడు, అవి కృష్ణుడు మాత్రమే. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడంటే ఎవరు కసిపు చెప్పండి ఆయన గురించి అంటే, రాముడు అంటే ధర్మమే. ధర్మాన్ని గురించి మాట్లాడితే రాముడి గురించి మాట్లాడినట్టే. రామాయణం అనుకున్నా, విన్నా, చదివినా, పాడినా ధర్మాన్ని గురించిన గుణగానం చేసినట్లే. మరి ఈ ధర్మానికి మూలమేమిటి? వేదోఖిలో ధర్మ మూలం. ఈ వేదం, ఈ ధర్మం ఎక్కడి నుంచి వచ్చిందంటే సనాతనమైనటువంటి వేదంలో నుంచే ధర్మం పుట్టింది. గనక వేదము ధర్మము రెండూ భిన్నం కావు. వేదమే ధర్మమై, ధర్మమే రాముడై, రాముడే రమణీయమై, ఆ రమణీయమైనటువంటి మనోజ్ఞమైనటువంటి పూర్ణ అవతారంగా వచ్చి మానవుడికి ఉత్తమోత్తమమైనటువంటి దివ్య జీవన విధానాన్ని ప్రపంచానికి తన జీవితం ద్వారా ప్రకటన చేసినటువంటి పరిపూర్ణ మానవతామూర్తిగా శ్రీరామచంద్రుణ్ణి మనం కొలుస్తున్నాం, ఇప్పటికీ కొలుస్తున్నాం. అంతేకాదు, తారకలుండుదాక, చంద్రుడు వెలుగునందాక, సూర్యుడు ఉండునందాక రామనామం వినపడుతూనే ఉంటుంది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఒక మహామహిమాన్వితమైనటువంటి ఆర్ష ధర్మ మూలకమైనటువంటి ధాతువే రామశబ్దం. కాబట్టి ఈ రాముడు ఉపదేశం చేశాడా, ఆదేశమిచ్చాడా, సందేశమిచ్చాడా, ప్రమాణం చేశాడా, ప్రతిజ్ఞ చేశాడా, ప్రజ్ఞాస్వరూపంగా వెలుగొందాడా? ఈ ప్రశ్నల అన్నింటికీ ఒక సమాధానం ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి విషయం సందేశం. కాబట్టి రాముడు ఒక ప్రమాణం మాత్రం చేశాడు. వాల్మీకి రామాయణం అంతా మనం చాలా స్పష్టంగా చదివినా, విశ్వనాథ వారి శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని మనం అవగాహన చేసుకోగలిగినా రెండు విషయాలు తెలుస్తాయి. రామ ప్రతిజ్ఞ ఒక్కటే, ఎవరు ధర్మ మార్గంలో ఉంటారో వాళ్లను రక్షించటం నా బాధ్యత. ఇది మొదటిది. ఎవరు అధర్మ మార్గంలో ఉన్నారో వాళ్లని శిక్షించటం కూడా నా పనేనన్నాడు. కాబట్టి రక్ష, శిక్ష రెండూ కలబోసుకున్నటువంటిది రామావతారం. రాముడి యొక్క కాంతారవాసాన్ని గనక గమనించినట్లయితే కాననవాసం అంతా కూడా పడుగు పేకలుగా సాగుతుంది. ఈ రోజున తాటక సంహారం అయింది, మర్నాడు ఒక ఆశ్రమాన్ని దర్శిస్తాడు. ఇవాళ ఒక మహర్షిని దర్శనం చేశాడు, మర్నాడు రాక్షసుణ్ణి సంహారం చేస్తాడు. మానవ జీవితం కూడా పడుగు పేకలే. ఒకటి నిలువు పోగు, రెండవది అడ్డం పోగు. నిలువు పోగు, రెండు అడ్డం పోగు కలవకపోతే ఈ వస్త్రం ఏర్పడదు గనక. ఇది ఆధార వస్త్రంగా ఉన్నది గనక జీవితం అంతా కలబోసుకున్నటువంటి ఒక ఎంట్వైన్డ్ విధానమే రాముడి యొక్క తత్వం. అంతేకాదు, మానవ జీవితం, ప్రకృతి ఎట్లాగైతే 6 ఋతువులుగా సాగుతుందో రాముడి కథ కూడా షట్కాండమయం, 6 కాండలు. ఈ ఆరు కాండలు బాలకాండతో ప్రారంభమై చివరి వరకు సాగుతుంటుంది. అట్లాగే మనం కూడా బాల్య, కౌమార, యవ్వన, మధ్య, వానప్రస్థ, వృద్ధాప్య, వానప్రస్థ ఈ ఆరు దశలుగా సాగుతుంది. నిజానికి మనకు కూడా సాధన గనక చేసుకోగలిగినట్లయితే 6/16 96 బతికినట్టే లెక్క. అయితే ఆ కళా విశేషాన్ని, కళాభావనని, కళా తత్పరతని ఒక వెలుగుగా గనక మనం మార్చుకోగలిగినట్లయితే అది పూర్ణమానసమైనటువంటి ఒక స్థితిగా మనకు అనుభవంలోకి వస్తుంది. ఈ రాముడే ఇట్లా పడుగు పేకలుగా సాగుతూ సాగుతూ వెళ్లి ఉత్థాన పతనాలు, ఎత్తు పల్లం, చీకటి వెలుగు, పగలు రాత్రి, జయం అపజయం, ఆశ నిరాశ ఇవన్నీ కూడా జనన మరణాలు ఇవన్నీ కలిపి ద్వైతాద్వైత మార్గంలో సాగేదే పరమాత్మ రామాయణం యొక్క విశిష్టత. మానవుడు తన జీవితాన్ని కూడా రామ అయనంగా రాముడు ఎలా మార్చుకున్నాడో మనం కూడా మన అయనము అంటే ప్రయాణం. ఈ అయనాన్ని మన నయనంతో దర్శనం చేసుకోవాలి. నయనము అంటే కన్ను. ఆ అంతర్దృష్టిని అలవాటు చేసుకోవాలి. ఏ మార్గంలో వెళితే మనం పరమాత్మని అనుభవించగలమనేటువంటి ఒక నిర్దిష్టమైన, నిర్దిష్టమైన, నిశ్చితమైన, మనీషాయత్తమైనటువంటి చిత్తంతో మనం గనక రామాయణాన్ని చదివినా, రామశబ్దాన్ని విన్నా, రాముడి యొక్క రూపాన్ని ఉపాసన చేసినా, రాముడి యొక్క గుణగాన సంకీర్తనం చేసినా అది మనకి తత్వోపదేశంగా ఉంటుంది. అదే రాముడి జీవితంలో మనకి అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి సందేశ విధానం. అంటే రాముడు ఏతావాత ఏం చెప్పాడయ్యా అంటే, రాముడి కంటే రామబాణం గొప్పది, రామబాణం కంటే రామనామం గొప్పది, రామనామం కంటే రామభావన గొప్పది అన్నాడు. ఎట్లాగా అంటే సర్వశక్తులు దేనియందు ఇమిడి ఉన్నాయో వాటిని గనక ఆశ్రయించినట్లయితే అవి మన శక్తులైతే. ఎట్లా ఇనప రజను ఒక అయస్కాంత క్షేత్రంలోకి వెళ్లినప్పుడు ఇదంతా అయస్కాంత క్షేత్ర లక్షణాలని ఎట్లాగైతే పుణికిపుచ్చుకుని తాను ఒక రోజున అయస్కాంతం కాగలుగుతున్నదో, భ్రమరకీటకన్యాయ విశేషం చేత ఒక పురుగు తుమ్మెద ఝంకారంలో నుంచి తాను తుమ్మెద ఎట్లా అవుతున్నదో, భక్తుడు కర్మభక్తి జ్ఞానయోగ మార్గాలలో పయనించి పయనించి జీవితాన్ని సాధనాయోగంగా, సాధనా మార్గంగా, సాధనా రీతిగా, సాధనా దృక్పథంగా, సాధనా శైలిగా గనక మార్చుకోగలిగినట్లయితే ఆతని జీవితం కూడా భగవతత్వానికి దగ్గరవుతుంది. అందుకనే సత్యసాయి భగవానుడి కంటే ముందు వచ్చిన అవతారాలన్నీ భగవంతుడు ఎలా ఉన్నాడో చెప్పినై, మానవుడు భగవంతుడు ఎలా కావాలో చెప్పినై. సత్యసాయి భగవానుడు అసలు మానవుడు భగవంతుడు కావటమేమిటి, మానవుడు భగవంతుడే ఎరగగలిగితే అది. ఆ ఎరుకలోకి వెళ్లటానికి ఈ ప్రయత్నమంతా చేయాలి. ధ్యానము, తపస్సు, స్వాధ్యాయము, సద్గోష్ఠి, సదాచారము, సమ్యక్ సంకీర్తన, సత్సంగము, సత్సాంగత్యము ఇవన్నీ కూడా సాధనా మార్గాలు, అతి సులువైన మార్గాలు. ఒక్కడుగా చేసుకునేవి కాదు, సామూహికంగా చేసుకునేవి. ఒక్కడుగా చేసుకుంటే అది సోమయాగం, నలుగురం కలిసి చేస్తే అది సత్రయాగం. ఈ సత్రయాగ ఫలం ఎవరికి అందుతుందంటే అందుకోవలసిన వారందరికీ సమానంగా అందుతుంది గనక శ్రీమద్ రామాయణ పురాణ పురుషుడైనటువంటి రాముడు, రాముడి యొక్క జీవితము, రాముడి యొక్క అవతారము మనకి అన్యాపదేశంగా ఒక సందేశాన్ని ఇస్తుంది. నువ్వు ధర్మాన్ని ఆశ్రయించు, అంతే, ఇంకేం లేదు. జీవితం నీకు ఎట్లా ఏర్పడితే దాన్నట్లా అనుభవించు. జీవితాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం చేయకు. నీ జీవితం నువ్వు ఇక్కడికి వచ్చిన నాడే నిర్మాణం చేయబడి ఉంది, అంతా నిర్ణయింపబడి ఉన్నది. ఏది ఎప్పుడు ఎట్లా ఏ క్షణాన జరగవలసి ఉన్నదో మనం ఇవాళ అంటున్నామే, ఇట్ ఈజ్ ఆల్రెడీ ప్రోగ్రామ్డ్. దానిని ఆల్టర్ చేయగలిగిన శక్తి మనకు లేదు గనక శక్తి లేని వాడు ఏం చేస్తాడు, శరణాగతి చెందాలి, సమర్పణ చేసుకోవాలి, వినయంగా ఉండాలి, కాలానికి తలవొగ్గాలి. రాముడి జీవితం అంతా కూడా విధి ఎట్లా ఆడిస్తే నేను అట్లా నడుస్తానన్నాడు వశిష్ఠుల వారితో, యోగ వశిష్ఠంలో. రామా ఎందుకు నీకింత మనోవైక్లవ్యం ఏర్పడింది అని వశిష్ఠుల వారు అడిగితే, ఏమున్నది ప్రపంచమంతా దుఃఖారామమే కదా అన్నాడు రాముడు. ఆ మాట అన్నప్పుడు ఆయన వయస్సు 8 ఏళ్లు, 36,000 కీర్తనలతో శ్లోకాలలో యోగ వశిష్ఠమంటే వశిష్ట రామ సంవాదంగా ఈ ప్రపంచంలో ఇవాళ మనకి అందుబాటులో ఉన్నది. అదంతా మనోవిజ్ఞాన శాస్త్రము, అది ఒక అపూర్వమైన జ్ఞాన భాండాగారం అది.